Beautiful song. Hearing from you is more beautiful. Hearing from you is more beautiful. Thank you, sir.
Jai Radha Madhava Kunja Bihari. Jaya Radha Madhava Kunja Vihari. Vijana Vallabha Girivara Gari. Gopijana Vallabha Girivara Dhari. Yashodanandana Rajajana Ranjana. Yashodanandana Rajajana Ranjana. Yamunati Ravanachari. Yamunati Ravanachari. Radha Madhava Kunja Vihari. Jaya Radha Madhava Kunja Vihari. Jai Gopijana Vallabha Girivara Dhari. Jai Gopijana Vallabha Girivara Dhari. Yashodanandana Rajajana Ranjana. Yashodanandana Rajajana Ranjana. Yamunati Ravanachari. Hare Krishna, 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 Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Krishna, 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 Hare Hare. Hare Rama, Hare Rama, 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 Hare Hare. Prabhupada, 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 Jai Prabhupada.
Om Vishnu Bhava Paramahamsa Parigrancharya Ashtodra Shatra Sri Srimad Zavain Vrezi Sri Bhaktivedanta Swami Shrabhupada Ki Jai Ananta Koti Vaishnava Vrinda Ki Jai Namacharishna Haridas Thakur Ki Jai Premse Kaho Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Veda Gadadhar Shivasadi Gaur Bhakti Vrinda Ki Jai The Most Merciful Lord Shiv Sri Shirada Govinda Dev Ki Jai Ashta Sakhi Vrinda Ki Jai Sri Chaitanya Mahaprabhu Ki Jai All glories to the assembled devotees. All glories to the assembled devotees. All glories to the assembled devotees. All glories to Sri Sri Guru and Gauranga. Srimad Bhagavatam, 10th canto, 23rd chapter, the Brahmana's wives blessed. We did verse 14 last time. 15, 16, 17, 18 don't have purports. So we're going to recite 19 together. And then I'll go back and read the translations of the previous verses. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya.
Om Namo Bhagavate Vasudevaya.
Chaturvidam
Bahugunam.
Annamadaya bhajane
abhisasrupriyam
sarva samudram
iva
nibnaga chaturvidam
bahugunam
annamadaya bhajane
abhisasrupriyam
sarva samudram
iva nibnaga
Chaturvidam
bahugunam
annamadaya bhajane
abhisasrupriyam
sarva
samudram
iva nimnaga. Chaturvidam
bahugunam
annamadaya
bhajane
Abhisasrupriyam
sarva
samudram
ivanim naga
chaturvidam
bahugunam
annamadaya
bhajane
abhisasrupriyam
sarva
samudram
ivanim naga
Chaturvidam bahugunam
annamadaya
bhajane
abhisasrupriyam
sarva
samudram
iva nimnagaham
chaturvidham
of the four varieties
that which is
chewed
that which is
swallowed
that which is
licked
and that which
is sucked
bahugunam
endowed
with many rich
tastes
and fragrances.
Annam,
food.
Adaya,
bringing.
Bhajane,
in
large vessels.
Abhisasruhu,
they went
forward.
Priyam,
to their
beloved.
Sarvaha,
all of them.
Samudram,
to the ocean.
Iva,
just as
Nimnagaha,
the rivers.
Translation,
taking along
in large vessels
the four kinds of
foods,
full of fine tastes
and aromas.
All
the ladies went forth
to meet the
beloved,
just as
rivers flow
toward the sea,
performed
by the disciples of
Srila Prabhupada.
Jai
Srila Prabhupada.
Srila Vishwanath Chakravarti
Thakur explains that the wives of the brahmanas experience conjugal feelings toward Krishna as if he were the paramour. Thus they could not be checked as they rushed to see him.
నాలుగు విధాలైనటువంటి ఆహారాలన్నీ కూడా పెద్ద పెద్ద పాత్రల్లో నింపుకొని ఆహారాలన్నీ కూడాను ఎంతో చక్కటి రుచులతో నిండి ఉన్నాయి. అదేవిధంగా ఆహారాలన్నీ కూడా ఎంతో మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అటువంటి ఆహారాలన్నింటినీ కూడాను పెద్ద పెద్ద పాత్రలో నింపుకొని ఈ స్త్రీలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రియమైన వ్యక్తిని కలుసుకోవడానికి ఎంతో త్వరితగతిన బయలుదేరారు. నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రం వైపు ప్రవహిస్తూ ఉంటాయో ఆ విధంగా వీళ్ళంతా తమ ప్రియమైన వ్యక్తి వైపు బయలుదేరారు. భాష్యం శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు వివరిస్తున్నారు, ఇక్కడ ఈ బ్రాహ్మణ పత్నులు అందరూ కూడాను కృష్ణుడు పట్ల పరకీయ భావనను వాళ్లు పొందుతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్లు ఎవ్వరు అడ్డం వచ్చినా గానీ ఆగేటట్లు లేరు. వాళ్లు చాలా త్వరితగతిన ఆతృతతో కృష్ణుడు వైపు వస్తున్నారు కాబట్టి వాళ్లు ఎవరి చేత కూడాను ఎవరు ఆపినా గాని ఆగేటట్లు లేరు. వాళ్లు ఎంతో వేగంగా వస్తున్నారు.
చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామహ్యం దదాతి సత్పదాంతికం వంశాకల్పతోభ్యశ్చ కృపా సింధుభ్యేవచ అతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శుభాసరి గౌర భక్తువృంద హరే కృష్ణ 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 హరే హరే
Previous verses translations, verse 15 to 18. The cowherd boys then went to the house where the brahmana's wives were staying. There the boys saw those chaste ladies sitting, nicely decorated with fine ornaments. Going down to the brahmana's ladies, the boys addressed them in all humility.
Gopu valaru em chesaranta chinnaga ee dvijapatnalu ekkada nivasistunnaro aa illaku vellaru. Vellin tarvata akkada chakkadi avarnalato alankarinchukoni dvijapatnalu andaru kuda kurchoni unnaru. Gopu valaru velli valiki namaskaram chesi tamanu tamu parichayam chesukunnaru.
The cowherd boys said, "Obeisances unto you, O wives of the learned brahmanas. Kindly hear our words. We have been sent here by Lord Krishna, who is passing by not far from here."
వాళ్ళు ఏమన్నారంటే, గోపబాలురు, ఓ దుజపత్నులారా, మీకు మా వినయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కృష్ణుడు పంపగా మేము ఇక్కడికి వచ్చాము. కృష్ణుడు ఎంతో దూరం లేదు, ఇక్కడ దగ్గరలోనే ఆయన దారిని వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగి ఉన్నాడు.
He has come a long way with the cowherd boys and Lord Balaram tending the cows. Now he is hungry, so some food should be given for him and his companions.
చాలా దూరం నుంచి ఆయన గోవులను కాసుకుంటూ గోపాలతో కలిసి బలరాముడితో కలిసి ఇక్కడికి వచ్చున్నాడు. ఆయనకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి ఆయనకు ఆయన స్నేహితులైనటువంటి గోపబాలురుకు ఏదైనా ఆహారం ఇస్తే బాగుంటుంది.
The wives of the brahmanas are always eager to see Krishna, for the minds had been enchanted by descriptions of him. Thus, as soon as they heard that he had come, they became very excited.
Mundugane krishnudu gurinchi baaga vinivunadam valla vaalla manasantha kuda krishnudu patla ento utthejaparitham ayundi. Anduke krishnudu kalavalani eppudu kuda vaallu taapatraya padutu untaru. Krishnudu akkadiki vacharane vishayam teliyagane vaallantha kuda ento tanmayathun chendaru.
So this is showing the characteristic of prema bhakti. Prema bhakti cannot be checked under any circumstances. Just like the rivers that flow towards the ocean cannot be checked. If there is some obstacle on the way of in the way of a river, it somehow
circumvents it. Either it flows around it, flows over it, or erodes it by the force of its current, and then it flows anyway. So in the same way, pure bhakti is so powerful that there cannot be any material circumstances which can cause obstacles to it.
ఇక్కడ ఈ శ్లోకంలో ప్రేమ భక్తి గురించి వర్ణించారు. ప్రేమ భక్తి అనేటువంటిది ఎంత గొప్పది అని అంటే ఏది కూడా దాన్ని ఆపలేదు. ఎటువంటి అవరోధాలు వచ్చినా గానీ ప్రేమ భక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఉదాహరణ ఏమిటంటే నదులు సముద్రంలో ప్రవహించేటప్పుడు ఏవి కూడా ఆపలేవు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా గానీ నదులు ఏం చేస్తాయంటే వాటిని తప్పుకొని వెళ్లిపోతాయి. ఒక్కోసారి అవరోధాలు ఎదురైనప్పుడు నదులు ఏం చేస్తాయి, తప్పుకొని పక్కనే ప్రవహించని వెళ్లిపోతాయి, లేకపోతే ఆ ప్రతిబంధకం పైన ప్రవహించి వెళ్లిపోతాయి, లేకపోతే తమ ప్రవాహంతో ప్రతిబంధకాన్ని పారద్రోలన్నా సరే వెళ్లిపోతాయి. గాని సముద్రంలోకి వెళ్లేటువంటి ఆ నదీ ప్రవాహాన్ని ఎవరు ఎటువంటి అడ్డంకులు కూడా ఆపలేరు. ప్రేమ భక్తి కూడా అటువంటిది. ఆ భగవద్భక్తి అనేటువంటిది భౌతికమైనటువంటి అవరోధాలు ఎన్ని ఉన్నా గాని ప్రేమ భక్తిలో ఉన్నటువంటి స్థితిలో దాన్ని ఎవరు ఆపలేరు.
They are situated in Parakiya Rasa, as clarified by Vishnu Chakravarti Thakur. They are married and their attraction towards Krishna is like that of a lover towards the paramour. And that is a very intense form of love of God, the most intense. Because in that, all mundane conceptions would have to be completely given up. At least in the Swakiya Rasa, there is the conception of being married to the Lord. And because of that being married to the Lord, certain social formulations that we made, formularies that we made in the material society, which is important for the upkeep of the material society, they are maintained. And in fact, Swakiya Rasa is much easier to understand for people. But Parakiya Rasa is completely transcendental, and unless one is spiritually elevated, one will certainly make a mistake in understanding it.
ఇక్కడ విశ్వనాథజగత్ ఠాకూర్ వారు చెప్పిన ప్రకారంగా ఏంటంటే బ్రాహ్మణ పత్నులు కృష్ణుడి పట్ల పరకీయ భావాన్ని కలిగి ఉన్నారు. అంటే కృష్ణుడు తమ యొక్క ప్రియునిగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ పరకీయ భావం అనేటువంటి సర్వోత్కృష్టమైన భావం అన్నమాట. ఎందుకని ఇలా చెప్తామంటే ఈ పరకీయ భావంలో భౌతికమైన అవగాహనలన్నీ కూడాను పూర్తిగా భౌతికమైన అవగాహన కించితైనా కూడా ఉండదన్నమాట. పూర్తిగా దివ్యమైనటువంటి స్థాయి పరకీయ భావం అనేటువంటిది. మనం సాకిరసం తీసుకున్నా గానీ ఆ సాకిరసంలో స్నేహమైన భావం కృష్ణుడితో ఉన్నప్పటికీ కూడా దానికి కూడాను ఒక వ్యావహారికమైనటువంటి అంటే సాంఘిక కట్టుబాట్లు అనేటువంటి దానికి ఉంటాయి. బయట జనసామాన్యం ఉన్నారనుకోండి, వాళ్ళు సాకిరసాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ జనసామాన్యానికి పరకీయ భావం అంత సులభంగా అర్థం కాదు. ఎందుకని? పరకీయ భావం పూర్తిగా దివ్యమైనటువంటిది.
బట్ దట్ ఈస్ ది ఒరిజినల్ రాస ఫ్రమ్ విచ్ ఆల్ అదర్ రాసస్ ఎక్స్పాండ్. ఇన్ ద మెచ్యూర్ వరల్డ్ సచ్ రిలేషన్షిప్ ఇస్ కన్సిడర్డ్ అబ్సల్యూట్లీ అబామినబుల్. ఇట్ ఈస్ ద వర్స్ట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రాంక్లీ ఇట్ ఈస్ కండెమ్నబుల్ బై ఆల్ స్క్రిప్చురల్ రెగ్యులేషన్స్. హౌఎవర్ it is just a perverted reflection of the original rasa, adi rasa, that exists between Krishna and his most pure absolutely loving devotees.
ikkada ee parakeevam anetundidi aadhyatma jagatlo ade sarvotkrushtamainatundi bhavam adi kani bauddha jagata vishayaniki sambandhinchapadiki adi ento bhayankaranga nishedhinchabadinatundidi. ఈ పరకీ భావం అనేటువంటి భౌతిక జగత్తులో పూర్తిగా ఖండించబడినటువంటిది. కానీ భౌతిక జగత్తుల భావం ఎట్లా ఉంది అంటే ఇది వికృతించినటువంటి రూపంలో ఇక్కడ ఉంది. వికృతించిన ప్రతిబింబం రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఖండించబడుతుంది. కానీ ఆధ్యాత్మ జగత్తులో భగవంతునికి భక్తులకి మధ్య ఉండేటువంటి సర్వోత్కృష్టమైన భావం ఈ పరకీ భావం.
ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్ దట్ దీస్ లేడీస్ వర్ ఆల్ డెకరేటెడ్ వెరీ నైస్లీ విత్ ఆర్నమెంట్స్ ఈవెన్ బిఫోర్ ద న్యూ దట్ కృష్ణ వాజ్ అరౌండ్. And when the boys arrived there, the cowherd boys, they noticed that the ladies were very well decorated with ornaments and they were looking very beautiful. Because such devotees who are in that intense relationship, they feel the presence of Krishna even when he is not present, and their mood is completely to please him by whatever means
they can. So this is an important principle for us. Sometimes when our superiors are around us, then we manifest good behavior. And when those superiors are not around us, then our behavior goes to something less than desirable. This is because we don't really feel that intensity of love or presence. In fact, even if we have knowledge, we won't be able to act on the proper platform. Arjuna asked this question in Bhagavad Gita. Why does one impelled to act as if by force, even against his will? And Krishna's answer is, it's lust. Unless one's love for Krishna or the love for devotees through whom we are receiving Krishna consciousness is properly developed, simply theoretical knowledge won't stop us from acting improperly. In other words, our behavior won't be pleasing to Krishna. Simply by theoretical knowledge, we can't achieve that.
ఇక్కడ ఒక విషయం చాలా గమనించదగినటువంటి విషయం. బ్రాహ్మణ పద్మలు అందరూ కూడా చక్కగా అలంకరించుకుని చూడడానికి ఎంతో అందంగా ఉన్నారట. గొప్ప వాళ్ళు వెళ్లక ముందే వాళ్ళు అప్పటికే అలంకరించుకొని ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, ఈ శుద్ధ భక్తుని యొక్క విషయంలో ఎలా ఉంటుందంటే, కృష్ణుడు యొక్క సమక్షాన్ని వాళ్ళు, కృష్ణుడు లేకపోయినప్పటికీ కృష్ణుడు యొక్క సమక్షాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఇక్కడ కృష్ణుడు వాళ్ళకి దగ్గరలో లేడు, కృష్ణుడు అక్కడికి వచ్చాడనే విషయం వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చక్కగా అలంకరించుకుని ఉన్నారు. అంటే వాళ్ళు కృష్ణుడు కోసం అలంకరించుకున్నారు. శుద్ధ భక్తుడు అనేవాడు కృష్ణుడు తన దగ్గర లేకపోయినప్పటికీ కూడా కృష్ణుడి యొక్క సమక్షాన్ని తన దగ్గర అనుభవిస్తుంటాడు కాబట్టి కృష్ణుడు ఏ విధంగా సంతృప్తిపరచాలి అనేటువంటి విషయంలో ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన పెద్దవాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు మనం వాళ్ల ముందు మనం చేసేటువంటి కనపరిచేటువంటి ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. వాళ్ళు మన చుట్టూ లేనప్పుడు మనం చేసేటువంటి ప్రవర్తన అనుకున్న దానికన్నా కూడా తక్కువగానే ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ల పట్ల మనకి సరైనటువంటి ప్రేమ గాని అవగాహన గాని లేకపోవడం, వాళ్ల సమక్షాన్ని మన మధ్య మనం తెలుసుకోకపోవడం, వాళ్ళు లేనప్పుడు వాళ్ల సమక్షం మన మధ్య ఉంది అని భావించకపోవడమే మనం ఆ విధంగా ప్రవర్తించడానికి కారణమవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇదే ప్రశ్న అర్జునుడు కూడా భగవద్గీతలో అడిగాడు. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనిషికి దేని చేత బలవంగా చేయరాని పనుల వైపు చేసేటట్లు ప్రేరేపించబడుతున్నాడు. దానికి కృష్ణుడు సమాధానం ఏమిచ్చాడంటే, దానికి కారణం కామమే. ఈ కామం వలనే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా చేయరాని పనుల వైపు చేసేటట్టు ప్రేరేపించబడుతున్నాడు. మరి కృష్ణుడు పట్ల గాని, కృష్ణు యొక్క భక్తుల పట్ల గాని, ఎవరైతే భక్తిలో మనకు సహాయం చేస్తున్నారో, మనకు ఎవరైతే భక్తి సేవ జీవితాన్ని ఇచ్చారో వాళ్ల పట్ల గాని ప్రేమ అనేది పెంపొందించుకోకపోతే ఈ కామం అనేటువంటిది అట్లానే ఉంటుంది. కాబట్టి వద్దనుకున్నా గాని మనం చేయకూడని పని పట్ల మనము చేసేటట్లుగా ప్రేరేపించబడుతూనే ఉంటాం. అక్కడ జ్ఞానం ఎంత మాత్రం కూడా ఉపయోగపడే అవకాశం లేదు. ప్రేమ ఒక్కటే ఉపయోగపడుతుంది, కానీ జ్ఞానం అక్కడ ఉపయోగపడదు.
ది లవింగ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ హిస్ డివోటీస్ ఇస్ సో డీప్ దట్ సమ్ టైమ్స్ వి మైట్ కంప్లీట్లీ మిస్ అండర్స్టాండ్ సచ్ లవింగ్ ఇంటరాక్షన్స్ బికాస్ we see with our perverted vision. We know from the 15th chapter Bhagavad Gita, urdhamulam adhashakam ashvatam prahuravyam chandamsi yasya parnani yastam veda savedavit one who understands the banyan tree of material existence as a perverted reflection of the original tree, and who understands the nature of this banyan tree, everything we perceive here is a perverted reflection of the original relationships and the pure objects that exist in the spiritual world. So when we look at spiritual relationships, genuine spiritual relationships with mundane vision, they appear to be something exactly opposite of what they are. So sometimes it may appear why devotees do certain things. Here's an example. The Lord Krishna told the boys to go to the wives of the Brahmanas, and he did not tell them to tell the wives of the Brahmanas that he was hungry. All right? That is previous purport. Tell the wives of the Brahmanas that I have come here with Lord Sankarsana. They will certainly give you all the food you want, for they are most affectionate toward me, and indeed with their intelligence they reside in me alone. So Krishna is withholding the fact that he was hungry. And what did the boys do? They went and told the ladies, Krishna and Balaram are very hungry. Just the opposite of what Krishna had indicated. So, this might seem like they are disobeying the order of the Supreme Lord. But their love is so intense that they don't want to be disappointed a second time without carrying any prasadam for Krishna. So they go and accelerate the speed with which the brahmana's wives would give the bhoga.
ఇక్కడ కృష్ణుడున్న ఆయన భక్తులు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి లీలలు బాహ్యమైన భౌతికమైన దృష్టి చూస్తే మనకి సరిగా అర్థం కావు. ఎందుకనంటే భగవద్గీత 15వ అధ్యాయంలో ఈ విషయం మనకి వివరించబడింది. మనము భౌతిక దృష్టి చూసినంతసేపు కూడా వాళ్ళ యొక్క లీలలు మనకు అర్థం కావు. ఈ 15వ అధ్యాయంలో ఏం చెప్పబడింది అంటే భౌతిక జగత్ అనేటువంటిది తలక్రిందులుగా ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. మనం ఏం చేయాలంటే అశ్వత్థ వృక్షాన్ని ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృతించిన ప్రతిబింబం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో అసలైనటువంటి విషయాలు అసలైన వస్తువులు ఉంటే ఆ అసలైన విషయాలు వస్తువులన్నీ కూడాను వికృతించి ప్రతిబింబిస్తే ఈ బౌద్ధ జగత్తులు ఎలా వచ్చాయని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం అప్పుడే ఆధ్యాత్మిక విషయాలు అర్థమవుతాయి. లేకపోతే భౌతికమైన దృష్టి కనుక ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలని చూస్తే ఖచ్చితంగా ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మనకు అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం భౌతికమైన దృష్టి చూస్తున్నాం కాబట్టి. ఒక్కొక్కసారి కృష్ణుడు ఆ కృష్ణుడి యొక్క భక్తులు ప్రవర్తించేటువంటి తీరు చాలా వ్యతిరేకంగా అనిపిస్తుంది మనకి భౌతికమైన దృష్టితో చూస్తే. ఒక ఉదాహరణ ఇక్కడే ఉంది చూడండి. గొప్ప వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణ పత్రుల దగ్గరికి వెళ్లారు. వెళ్లి ఏం చెప్పారంటే ఈ విధంగా కృష్ణుడు బలరాముడు గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చున్నారు, కృష్ణ బలరాములకి భయంకరమైన ఆకలిస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ ముందు శ్లోకాలు ఒకసారి గమనిస్తే కృష్ణుడు గోపు బాలుడికి ఏం చెప్పారంటే వాళ్ళు మొట్టమొదటిసారి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి ఆహారం తేలేక విఫలమై చెప్పినప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే సరే వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ భార్యలు ఉన్నారు, ఆ ద్విజపత్నుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి కనపడి నేను బలరాముడు సంకృష్ణుడు మేమిద్దరం వచ్చామని చెప్పండి చాలు, అంతే. మేమిద్దరం వచ్చామని చెప్తే చాలు, వాళ్ళు ఇప్పటికే నా చింతన ఎందు పూర్తిగా లగ్నమై ఉన్నారు, వాళ్ళ యొక్క బుద్ధి అంతా కూడా పూర్తిగా నాయందే వర్తిస్తూ ఉంది కాబట్టి, వాళ్ళు వాళ్ళ బుద్ధితో ఎప్పుడు నన్నే స్మరిస్తున్నారు కాబట్టి మేము వచ్చామని చెప్తే వాళ్ళు మీకు ఆహారం ఇచ్చేస్తారు, వెళ్ళి ఆ విధంగా చెప్పండి అన్నారు. పిల్లలు వీళ్ళు వచ్చి ఏం చెప్పారు ఇక్కడ ద్విజపత్నుల దగ్గరికి వెళ్లి కృష్ణుడికి బలరాముడికి భయంకరమైన ఆకలిస్తుంది అని చెప్పేశారు. ఇది ఎలా ఉందంటే కృష్ణుడి ఆజ్ఞను ఉల్లంఘించినట్లుగా కనపడుతుంది. మేము వచ్చామని చెప్పమని ఆయన చెప్తే భయంకరమైన ఆకలితో వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్పేశారు. కానీ అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గోపవాళ్ళ ఉద్దేశం భగవంతుడి ఆజ్ఞను ఉల్లంఘించడం కాదు. ఇప్పుడు అప్పటికే ఒకసారి వాళ్ళు నిరుత్సాహం చెందారు, ఒకసారి వాళ్ళ ప్రయత్నం విఫలమయ్యారు, బ్రాహ్మణులు అడిగారు వాళ్ళు ఇవ్వలేదు, మళ్లీ రెండోసారి ఎక్కడ విఫలమవుతామో అనేటువంటి ఒక భయంతో రెండోసారి మళ్ళీ కృష్ణుడు నిరుత్సాహపరచకూడదు, రెండోసారి ఇవ్వలేదు అనే మాట అక్కడ చెప్పకూడదని వెళ్లేసి ఏం చెప్పారంటే చాలా ఆకలితో ఉన్నారని చెప్పారు, దానివల్ల పని ఇంకా తొందరగా జరుగుతుందని వాళ్ళు గబగబ గంపలు పట్టుకుని పరిగెడతారని చెప్పి అలా చెప్పారు అన్నమాట.
సో ఇన్ లవ్ యూ డోంట్ హ్యావ్ టు స్పెల్ అవుట్ థింగ్స్ సో ఎక్స్ప్లిసిట్లీ. జస్ట్ బై సేయింగ్ దట్ కృష్ణ అండ్ బాలరామ్ వర్ దేర్ ద లేడీస్ వుడ్ హావ్ బ్రాట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. Because that is the nature of love, without even mentioning they are hungry. And in the same way, when Krishna is telling the boys first to go to the brahmanas, he explicitly says that please tell them that Krishna and Balaram are hungry, because they don't have love. So even if you tell them I'm hungry, they won't give you anything. But when you have love, not only you understand, so you don't have to spell out things in love. In the modern society, you have to keep on repeating to people, I love you, hundreds of times. Because they can't understand the heart. Especially the Western culture, which is now popular all over the world, including India. You have to keep on telling, I love you, sweetheart. I love you, honey. You know, because they fight so much, they have to tell, I love you. Because fighting is completely, you know, it's not so. Fighting is allowed in love. That is allowed. It is allowed. It is not wrong to fight in love. But the kind of fights that we have in Kali Yuga is quite devoid of love. It's the opposite of love. So therefore, you have to keep on assuring each other, reassuring each other, I love you, I love you. Actually, there is a statement in the Bhagavatam, I don't know exactly where, that certain things should not be spelled out because they lose their value. One of the things that should not be spelled out is how much you love a person. Because if you spell it out, its value decreases. And the more number of times you repeat it, the value decreases more. So, this is all taking place on a very deep, you know, love is such a deep thing that you can understand the heart of the person. So, Bhagavad Gita is helping us to understand the heart of Krishna. He is making certain points which the Mayavadis will interpret conveniently according to their own idea, because they don't have love for Krishna. But Krishna is spelling out his heart in so many places in Bhagavad Gita. So, someone who has that love, they will be able to understand the inner meanings of what it is that Krishna is asking. When Krishna says, Janma karma chame divyam evam yoveti tatvata, Krishna is not just talking about a philosophical understanding of this subject, he's talking about his heart. One who understands this in truth, why do I appear? What is the reason that I do all these things? If someone can understand this, they will get liberated. So, it's not just anybody can say, Vasudeva Sarvamithi in a philosophical sort of way. But to say it in a very personal sort of way, Bhavanam Jamanamante Jnanavan Mam Prapadyate Vasudeva Sarvamithi Sa Mahatma Sudurlabha. To say it in a very personal way, Krishna is my father, he's my mother, he's my lover, he's my guru, Janaka Janani Daita Tanai Prabhu Guru Pati Tum Sarvamai. Everyone for me. To say that with love, that is what Krishna is speaking about. Unless you have understood Krishna's love, how can you have that kind of feeling towards Krishna? So, this is all taking place on a very subtle platform. One might easily understand it the opposite way, because our own hearts are very hard, myself first. And because our hearts are very hard, when we approach these subject matters, we get the opposite signals, just like the inverted banyan tree on the bank of a river.
ఇక్కడ ప్రేమ అనేటువంటిది ఉంటే ఏమిటంటే దానిలో వివరాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ అనేది ఒకటి ఉండేటప్పుడు వివరాలన్నీ వివరించకుండానే అన్ని విషయాలు అర్థమైపోతాయి. ఇప్పుడు ఈ గొప్ప బాలుడు బ్రాహ్మణ భక్తుల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు బలరాముడు వచ్చారని ఒక మాట చెప్తే సరిపోయింది అది. ఎందుకంటే వాళ్ళకి ద్విజపత్నులకి కృష్ణుడు పట్ల ఎంతో ప్రేమ అనేది ఉంది కాబట్టి సహజంగానే కృష్ణుడు ఆకలితున్నారని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఆహారాలన్నీ తీసుకెళ్లగలుగుతారు. కానీ ప్రేమ అనేటువంటిది లేని చోట మాత్రము వివరాలన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని మీరు చూడండి, ద్విజపత్నుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఆకలితున్నాననే విషయం చెప్పొద్దనే, ఆకలితున్నాన విషయము చెప్పండి అనే మాట కృష్ణుడు ఆ గొప్ప బాలుడికి చెప్పలేదు. కానీ ఈ గొప్ప బాలుడు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రము నేను ఆకలితో ఉన్నానని చెప్పి చెప్పండి వాళ్ళకి అన్నారు. ఎందుకని బ్రాహ్మణులకు కృష్ణుడు పట్ల ప్రేమ లేదు కాబట్టి ప్రేమ లేని చోట వివరాలన్నీ అవసరం అనమాట. అంత వివరాలు పోయి చెప్పినా గానీ గొప్ప బాలు వాళ్ళకి కృష్ణుడు ఆకలితో ఉన్నాడని వాళ్ళు ఏమీ పెట్టలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ కృష్ణుడు పట్ల ప్రేమ అనేటువంటిది లేదు. ప్రేమ అనేటువంటిది లేని చోటని వివరాలని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ ప్రస్తుతం ప్రపంచంలో కూడా మీరు చూడండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి 10 సార్లు చెప్పుకోవడం అనమాట. ఎందుకంటే మనకు నిజంగా ప్రేమభావం అనేటువంటిది లేదు కాబట్టి అవతల వ్యక్తి యొక్క హృదయం మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనకు హృదయం అతనికి అర్థం చేసేదానికోసం చెప్పి 10 సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ నిజంగా ప్రేమ అనేటువంటిది ఉన్న చోట ప్రేమ ప్రేమిస్తున్నాను 10 సార్లు చెప్పుకోరు. దాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. ఎక్కువగా పాశ్చాత్య ప్రపంచంలో ఇది బాగా అలవాటైపోతుంది. ఇప్పుడు భారతదేశం ప్రతి చోట కూడా అది పాకింది. ప్రతి ఒక్కరు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటారే గాని నిజంగా అందులో ప్రేమభావం అనేటువంటిది కనపడదు. ఎందుకని అలా ఎక్కువ చెప్తారంటే ఎక్కువ సార్లు నేను నిన్ను ప్రేమిస్తానని ఎక్కువ సార్లు దెబ్బలాడుకుంటారు వాళ్ళు. ఆ దెబ్బలాడుకునే దానికి లేదు లేదు నీ మీద నాకు ప్రేమ ఉందని గుర్తు చేయడానికి 10 సార్లు చెప్తుంటారు. దెబ్బలాడుకోవడం అనేటువంటిది ప్రేమలో కూడా ఉంది. కానీ ప్రస్తుతం మనం చేసుకునేటువంటి కలహాలన్నీ కూడాను ప్రేమకి విముఖంగా జరుగుతున్నాయి, ప్రేమకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆ కలహాలు కోరుకునేటువంటివి కావు. ప్రేమ లోపల కలహాలు అనేటువంటివి అవి ప్రేమతో కూడుకున్నటువంటివి. కాబట్టి ఇక్కడ సారాంశం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే తోటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశాన్ని మనకు కలిగిస్తుంది. అందుకనే కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాల్ని బయటికి చెప్పకూడదు. నీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందనేటువంటిది నేను బయటికి చెప్తూ పోతే దాని విలువ తగ్గిపోతుంది. భాగవతంలో ఇక్కడ ఒక శ్లోకం ఉందన్నమాట, కొన్ని విషయాలు ఉన్నాయంటే బయటికి చెప్తే వాటి విలువ తగ్గిపోతుందంట. అందులో ఒకటి ఏమిటంటే తోటి వ్యక్తి పట్ల నీకు ఎంత ప్రేమ ఉంది అనేటువంటిది నువ్వు ఎప్పుడు బయటికి చెప్పకూడదు, చెప్తే విలువ తగ్గుతుంది. మరీ 10 సార్లు చెప్పామంటే ఇంకా విలువ తగ్గిపోతుంది అనమాట. అందుకనే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం మనకు ఉపయోగపడేటువంటిది ప్రేమే. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, తనకి హృదయాన్ని ఆయన భగవద్గీత అంతా కూడాను హృదయాన్ని విప్పి చెప్తున్నాడు. ఆయన చెప్పేటువంటి ఆ హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఆయన పట్ల ప్రేమ ఉంటేనే అది అర్థమవుతుంది. ఆయన జన్మకర్మ చెమేదేమి అంటున్నాడు, నా జన్మకర్మలు తెలుసుకోండి మీరు నా ధామానికి వస్తారు అంటున్నాడు. తాత్వికంగా కాదు, అక్కడ తాత్వికంగా ఆయన జన్మ గురించి కర్మ గురించి తెలుసుకుంటే ఆయన దగ్గరికి వెళ్లిపోవడం కాదు, అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే హృదయంతో చెప్తున్నాడు. మనం కూడా హృదయపూర్వకంగా ప్రేమతో అసలు భగవంతుడు ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఆయన చేసే కార్యక్రమాలు ఏంటని అర్థం చేసుకుంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. వాసుదేవ సర్వమిత అనే శ్లోకం ఉంది, దాన్ని తాత్వికంగా చెప్పడం చాలా సులభం. తాత్వికంగా వాసుదేవుడే సర్వమని చెప్పి చెప్పేయడం వేరు, వ్యక్తిగతంగా చెప్పాలంటే అది చాలా కష్టం. వ్యక్తిగతంగానే మా కృష్ణుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు, ఎందుకంటే భగవద్గీత ఆయన హృదయం ప్రేమతో చెప్పాడు కాబట్టి. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వ్యక్తిగతంగా వాళ్ళు ఆ శ్లోకాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు, వాసుదేవ సర్వమితి అంటే కృష్ణుడే నాకు తల్లి తండ్రి ప్రేమికుడు గురువు సర్వస్వం కూడా ఆయనే అని అర్థం చేసుకుంటారు. అది వ్యక్తిగతంగా అర్థం చేసుకోవటం. ప్రేమ ఉన్నప్పుడే అలా అర్థం చేసుకోగలుగుతాం. భగవద్గీతలు అనేక చోట్ల కృష్ణుడు ఏం చేశాడంటే ఆయన ప్రేమతోనే చెప్పాడు, మాయవాదులు ఈ విషయాలన్నీ తప్పుడుగా ఎట్లా అవగాహన చేసుకుంటారు అన్ని వివరిస్తూ అని చెప్పుకొచ్చాడు. మరి ఆయన చెప్పిన వివరణలన్నీ ఎప్పుడు అర్థమవుతాయి మనకు, మనం ప్రేమతో భగవద్గీతను చదివితేనే వింటేనే అర్థమవుతాయి, కానీ విడిగా మనకు అర్థం కావు. కాబట్టి ఇక్కడ చివరిగా చెప్పే సారాంశం ఏంటంటే ఇవన్నీ దివ్యమైన ఆధ్యాత్మిక విషయాలు, మన హృదయంలో ప్రేమ లేనప్పుడు ఇవన్నీ కూడాను యథార్థ రీతిలో అర్థం కావు సరి కదా, వ్యతిరేకంగా అర్థమవుతాయి. వ్యక్తిగత నా విషయంగా వస్తే కరడు కట్టినటువంటి రాతి గుండెది, ఇలాంటి హృదయంతో ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలు సక్రమంగా అర్థం కావు, వ్యతిరేకంగా అర్థమవుతాయి.
So how do we understand such things? We have to develop our own spiritual qualities. The more spiritual we become, the more we can understand such loving exchanges. So you can think of the reflection example. When our heart is very, very contaminated, we will see the exchanges between Krishna and his, you know, conjugal devotees as a mundane, abominable affair. You will think that why is Krishna, you know, you people are worshipping Krishna, what kind of fools you are that you would worship such a person of low moral character, that he's playing with married girls in the middle of the night. So that is how one would perceive these things if one's heart is contaminated by envy, pride and so on. So as we move away from the mode of ignorance and then move on to the mode of passion and then goodness, goodness enables you to align your own qualities more and more with Krishna. That is why only a person in goodness can begin to understand spiritual life. As long as our life is on the platform of passionate ignorance, we won't be able to understand devotees, we won't be able to understand Krishna, we won't be able to understand what is the inner meaning of scriptures, the real purpose behind scriptures. We may at best get some Smartha Brahmana type of rules and regulations out of scriptures. But the real Vaishnava understandings will stay far away from us. So, when we are perfectly aligned in our interests and our qualities with Krishna, it is at that time that we can fully understand the deeper meanings of the pastimes and how it's all completely pure, completely selfless love, so heart-melting that one would want to be included in that pastime, at least by hearing them with rapt attention.
అందుకని రాతి గుండె కలిగిన వాడికి భౌతికం దృష్టి ఉన్న వాడికి ఈ ఆధ్యాత్మిక విషయాలు ఎలా కనపడతాయి అంటే తిరగబడినట్లు వ్యతిరేకం కనబడతాయి. ఓ నది పక్కన ఒక అశ్వత్థ వృక్షం ఉందనుకోండి, నదిలో చూస్తే ఎలా ఉంటుంది, దాని నీడ చెట్టు తిరగబడింది అన్నట్లు కనపడుతుంది. మనకు ఆధ్యాత్మిక విషయాలు ఆ విధంగా కనపడతాయి. మరి దీని నుంచి ఎలా మనం బయటపడాలంటే ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకుంటే ఆ ఆధ్యాత్మిక లక్షణాల వల్ల మనకి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం వస్తుంది. దానివల్ల ఈ లీలదన్నీ కూడా కృష్ణుడికి ఆయన యొక్క భక్తులకి మధ్య ఉన్న లీలని మనం అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకోకుండా మనము ఈ లీలదన్నీ కూడా అర్థం చేసుకునే అవకాశం కుదరదు. కృష్ణుడికి ఆయన యొక్క భక్తులకి మధ్య ఉన్నటువంటి పరకీయ భావాన్ని భౌతికమైన దృష్టిలో ఉండేటువంటి వ్యక్తులము ఎంత మాత్రం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోలేము సరిగ్గా అపార్థం చేసుకుంటాం. ఏమనుకుంటామంటే ఆ విధమైనటువంటి కృష్ణుడిని ఆ విధమైనటువంటి కృష్ణుని పూజించేటువంటి భక్తుల్ని మూర్ఖులు అని చెప్పేసి అంటామన్నమాట. ఆ కృష్ణుని పూజించేటువంటి భక్తుల్ని ఏమంటామంటే మూర్ఖులు మీరు, అదేమిటి ఒక నీతి జాతి లేనటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా పూజిస్తున్నారు. వివాహితులైనటువంటి కన్యలతో అర్ధరాత్రి పూట నాట్యం చేసేటువంటి ఒక వ్యక్తిని మీరు పూజిస్తున్నారనంటే ఇంక ఏమి నీతి ఉంది ఇక్కడ అని చెప్పేసి ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అందుకనే మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి. క్రమేపీ మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోకి వస్తే అసలు కృష్ణుడు అంటే ఏమిటనేటువంటిది మనకు అర్థమవుతుంది. సత్వగుణంలోకి రాకపోతే రజగుణంలోనూ తమగుణంలో ఉంటే మనకు అన్ని కూడా వ్యతిరేకంగానే అర్థమవుతాయి. సత్వగుణంలో ఉంటే క్రమేపీ అసలు కృష్ణుడు అంటే ఎవరు, భక్తులు అంటే ఎవరు, శాస్త్రాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు ఏమిటి, శాస్త్రాలను ఎటువంటి భావంతో మనం చదవాలి, భక్తులతో ఏ విధంగా మనం వ్యవహరించాలి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అందుకనే సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లక్షణాలన్నీ కూడా కృష్ణుడి యొక్క లక్షణాలతో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నంలో మనం అలానే ముందు కొనసాగాము అంటే ఎప్పుడైతే ఏ రోజైతే మన యొక్క లక్షణాలన్నీ కూడా కృష్ణుడి యొక్క లక్షణాలతో ఏకమవుతాయో, ఎప్పుడైతే మన యొక్క ఆసక్తి కృష్ణుడి యొక్క ఆసక్తితో ఏకమవుతుందో, అప్పుడు కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా మనం ఎంతో చక్కగా ఆస్వాదించగలుగుతాం. అలా లేకపోతే మనం శాస్త్రాలు ఎన్ని చదివినా కూడా ఆ స్మార్త బ్రాహ్మణులకు ఏవైతే అర్థమవుతాయో, స్మార్త బ్రాహ్మణులు ఎంత చదివిన శాస్త్రాలకు వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే శాస్త్రాల్లో నియమాలు నిబంధనలు ఒక్కటే అర్థమవుతుంది. అంతకుమించి వైష్ణవ సూత్రాలు వాళ్ళకి చాలా దూరంగా ఉంటాయి. మనం కూడా అలా శాస్త్రాలు చదివితే అందులో నియమాలు నిబంధనలు ఇది చేయాలి ఇది చేయకూడదు ఇదే అర్థమవుతుంది, కానీ వైష్ణవ సూత్రాలు మన కంటికి కూడా కనిపించవు అన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే ఈ సత్వగుణం ద్వారా నిదానంగా మనం భగవంతుడితో అనుసంధాన లక్షణాలు పెంపొందించుకుంటే అప్పుడేమవుతుంది అతనికి భగవంతునికి లేలదన్నీ కూడాను పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఎట్లా అంటే ఏకాగ్రతతో వినడం ద్వారా భగవంతునికి లీలలో నిజంగా అతను పాల్గొని ఆస్వాదిస్తూ ఉంటాడు.
సో హౌ డు వి గెట్ టు దట్ స్టేజ్ ఆఫ్ అలైన్మెంట్ విత్ కృష్ణ? వీ హ్యావ్ టు అసోసియేట్ విత్ పర్సన్స్ హూ ఆల్రెడీ హ్యావ్ దట్ అలైన్మెంట్ కృష్ణ. దర్ ఇస్ నో అదర్ way to get that. By their mercy, when they offer you some service, when you serve someone, you develop their own qualities. This is a general rule. If you serve a thief, you'll become a thief. If you enter into politics, you'll become, fill in the blanks. Modern politics, you can fill in the blanks with anything. Similarly, if you associate with scientific people, who are into atheistic arguments and so on, you'll become an expert in such arguments. In the same way, when you associate with saintly devotees whose character is spotless, they're completely dedicated to Krishna, Krishna Eka Sharanam, and you render service to them, you develop their qualities even unbeknownst to yourself. It is almost like when you imperceptibly your character is changing, your personality, your heart is changing without your knowledge. Because these are, Prabhupada says, it's like an intravenous injection. How exactly the food is reaching the body, when you eat you can feel. Food is reaching the stomach and all that. But when an intravenous injection is given, you don't feel that you're eating anything. But still the body is getting nourished. In the same way, the association of sadhus is like that. Although you may not feel the day-to-day differences, but when you compare yourself over a period of time, you can very clearly see that my heart has changed.
Manamu Krishnudu tho ekeevinchatam anetundi danni ee vidhanga pondali ante ekeevinchatam ante కృష్ణుడికి ఆసక్తి మనసక్తి ఒకటయ్యే విధంగా, కృష్ణుడి యొక్క లక్షణాలు మనం కూడా కృష్ణుడు లాంటి లక్షణాలు పెంపొందించుకునే విధంగా మనం ఎప్పుడు చేరగలుగుతాం ఆ స్థాయికి అంటే కృష్ణుడితో ఏకీభవించినటువంటి భక్తులున్నారు వాళ్ల దగ్గరికి వెళ్లి సేవ చేస్తేనే అది కుదురుతుంది. దానికి వేరే మార్గం ఏమీ లేదు. కృష్ణుడితో పూర్తిగా ఏకీభవించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశ్రయం తీసుకుంటే తప్ప మనం కృష్ణుడితో ఏకీభవించేటువంటి స్థితికి చేరడం అనేది వేరే విధంగా సాధ్యం కాదు. ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగకి మనం సేవ చేస్తే మనం దొంగ అవుతాము. అదే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి సేవ చేస్తే మనం కూడా ఏమవుతాం, మీరే పూరించుకోండి ఖాళీ. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలు అట్లున్నాయి, ఖాళీలో ఏమైనా సరే పూరించుకోవచ్చు. అలానే శాస్త్రవేత్తలు ఉంటారు, భౌతికమైన నాస్తిక తర్కాలన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం సాంగత్యం చేసి వాళ్ళకి సేవ చేస్తే మనం కూడా ఆ తర్కాల్లో మంచి నిపుణులం అయిపోతాం. అలానే ఎవరైతే భక్తులు కృష్ణుడితో ఏకీపించారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వెనక మన చక్కగా సేవ చేసినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనంతట మనమే ఆధ్యాత్మిక లక్షణాలు అనేటువంటివి సంతరించుకుంటూ ఉంటాము. ఇది ఎటువంటిదంటే ప్రభుపదలు ఒక ఉదాహరణ చెప్తారు, మనకి ఆహారం కోసం అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనకి శరీరానికి పుష్టిగా బలం రావాలని చెప్పి ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు ఆహారం తిన్న విషయం నీకు మామూలుగా ఎలా తెలుస్తుంది? తింటే తెలుస్తుంది. తింటే నేను తింటున్నాను, లోపల కడుపులోకి వెళ్తుంది ఆహారం. కానీ ఇంజక్షన్ ఇచ్చేటువంటిది ఉంటుంది చూడండి బలానికి. ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు తిన్నటువంటి భావన ఏమి ఉండదు, ఇక్కడేం తినం మనం. కానీ శరీరానికి మాత్రం పుష్టి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా మనము కృష్ణుడితో ఏకీపించినటువంటి శుద్ధ భక్తులు, నిస్వార్థ భావనతో కృష్ణుడికి సేవ చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి సేవ చేస్తుంటే రోజు రోజుకి మనలో ఏం మార్పు అనేటువంటిది మనకు కనిపించదు. రోజులు గడిచిపోతూ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర చేరిన రోజు, ప్రస్తుతం మనం ఉన్న రోజు, ఈ రెండు లెక్క కట్టుకుంటే మన హృదయంలో ఎంతో మార్పు వచ్చిందని మనకు అర్థమవుతుంది. మనకు తెలియకుండానే మనలో మార్పు వచ్చేస్తుంది.
As you apply the instructions, what is service? Service means applying the instructions that we hear, either in a personal way or through the teachings of the Bhagavatam. As we apply these instructions in our life, naturally transcendental qualities begin to awaken in our heart. And as transcendental qualities begin to awaken, you can see the transcendental interactions that are going on between Krishna and his devotees. In the meantime, as we are developing those transcendental qualities, there is some caution. The caution is not to see the deity with a mundane vision, not to see the Vaishnava with a mundane vision, not to see the mantra with a mundane vision, and so on. These cautions are necessary because by default, when we look at the deities, we don't really think of them in a transcendental way. You know, by intelligence we can correct ourselves. Yeah, I'm dealing with Krishna, I'm not dealing with just marble or stone or something like that. But in the the general tendency, without that intelligence by hearing the Bhagavatam, is to conclude about these things as they are mundane. So Rupa Goswami gives a stern warning, Drishtair Svabhava Janitair Apushasya Doshair Na Prakritatvam Iha Bhakta Janasya Pashir Gangam Vasav Nakal Budbuddha Fena Pankair Brahma Dravatvam Apagachati Nira Dharmai. It is prohibited, Drishtair Svabhava Janitair Apushasya Doshair Na Prakritatvam. It is completely prohibited to see a devotee with mundane vision. But that is the default. When we interact with devotees, especially coming from the lower modes of nature, we completely misunderstand transcendental nature. So when such thoughts come to evaluate devotees and deity and Bhagavatam and so on with material conceptions, we should neglect it. We should ignore it strongly. Cut off such misconceptions.
మనం ఎవరైతే కృష్ణుడితో ఏకీపించినటువంటి భక్తుడు ఉన్నాడో అతను ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత ఆయన చెప్పిన సూచనలు పాటించాలి, లేదా భాగవతం చెప్పే సూచనలు పాటించాలి. పాటిస్తుంటే ఏమవుతుందంటే ఆ సూచనలు ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, ఆచరణలో పెట్టినప్పుడు ఆధ్యాత్మిక లక్షణాలు అనేటువంటివి నిదానంగా మనలో పెంపొందుతూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక లక్షణాలు ఎప్పుడైతే మనలో పెంపొందుతూ ఉంటాయో దానివల్ల మనం ఆధ్యాత్మిక స్థితికి చేరుతాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్థితిలోకి చేరుతూ ఉంటామో, ఆధ్యాత్మిక స్థితిలో కృష్ణుడికి ఆయన భక్తులకి మధ్య గల సంబంధాలను మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ ఆధ్యాత్మిక లక్షణాలను మనలో పెంపొందించుకునేటువంటి ఆ సమయంలో కొన్ని మనకు హెచ్చరికలు చేయబడ్డాయి. అవేమిటంటే, విగ్రహాన్ని మనము రాయిగా చూడకూడదు, వైష్ణవుల్ని సామాన్య వ్యక్తులుగా చూడకూడదు, మంత్రాన్ని భౌతికమైనటువంటి పదంగా చూడకూడదు. ఇలాంటి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అవసరం. ఎందుకు అవసరం అంటే, మనం విగ్రహాన్ని రాయిగా కనుక చూసేటువంటి ఇంకా ఆధ్యాత్మిక లక్షణాలు పూర్తిగా మనం రాలేదు, వచ్చే సమయంలో ఉన్నాం. ఆ సమయంలో కనుక మనకి ఇటువంటి తప్పుడు అవగాహనలు ఉన్నాయనుకో, విగ్రహం ముందుకెళ్ళేది రాయి అనేటువంటి అవగాహన ఉంటే అక్కడ భగవంతునితో మనము వ్యవహరించడానికి కుదరదు. అందుకే ఏం చేయాలంటే, అక్కడ మన బుద్ధితో మనం చెప్పుకోవాలన్నమాట, నేను కృష్ణుడితో వ్యవహరిస్తున్నాను, నేను ఏమి ఒక పాలరాయితోనో లేకపోతే ఒక చెక్కతో నేను వ్యవహరించడం లేదు, నేను కృష్ణుడితో వ్యవహరిస్తున్నాను అని బుద్ధితో మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భాగవతం నుంచి వింటూ ఉంటే బుద్ధి ఆ విధంగా మనకు తయారవుతుంది. ఆ తయారైన బుద్ధితో మనం ఏం చేయాలంటే, ఈ ఆధ్యాత్మిక లక్షణాలు మనలో పెంపొందబోయే లోపుగా మనకు వచ్చే తప్పుడు అవగాహనలు ఏం చేయాలంటే, బుద్ధితో మనము ఆలోచించకుండా ఉండాలి. విగ్రహాల విషయంలో కానీ, భక్తుల విషయంలో కానీ, లేకపోతే మంత్రం విషయంలో కానీ, భాగవత విషయంలో కానీ, తప్పుడు అవగాహనకి సంబంధించిన ఆలోచనలు మొదలైనప్పుడు వాటిని అక్కడే తుంచేయాలి. ముఖ్యంగా మనం తమగుణ రజగుణ తక్కువ గుణాల నుంచి బయలుదేరినప్పుడు మనకి తప్పుడు అవగాహనలే వస్తాయి. తప్పుడు అవగాహన వచ్చినప్పుడు తప్పుడు ఆలోచనలు మొదలవుతాయి వీటన్నిటి పట్ల, భక్తుల పట్ల గానీ, భాగవతం పట్ల గానీ, స్వామి పట్ల. అప్పుడు ఏం చేయాలంటే ఆలోచనలు మొదట్లోనే తుంచేసేయాలి. మనం ఈ ఆలోచన చేయకూడదు, అది దోషము. మనం చేయకుండా మనం మన పాటికి మనం భగవంతునికి సేవ చేస్తూ వెళ్ళిపోవాలి అనేటువంటి రీతిలో ఇచ్చిన సూచనలు ఆచరిస్తూ వెళ్తే ఏమవుతుందంటే నిదానంగా ఆధ్యాత్మిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఈ లోపల ఎట్టి పరిస్థితుల్లో మనము వీటిని భౌతికమైనటువంటి వాటిగా భావించకూడదు. అది ఒక హెచ్చరిక, అది ఇక్కడ చెప్పబడింది అనమాట. దుష్ప్రయ స్వభావ జనిత అనేటువంటి శ్లోకంలో మనకు చెప్పారు. అది ఏమన్నారు, నప్రాకృతత్వ, మీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను భౌతికమైనటువంటి దృష్టితో వైష్ణవులనే గాని భగవంతునే గాని భౌతిక దృష్టితో చూడనేకూడదు అని చెప్పారు.
So if you take these precautions and a careful guidance, if we proceed forward, we will imperceptibly develop, imperceptibly to ourselves, at least on a day-to-day basis. In an overall sense, we will be able to perceive. Imperceptibly, we will be developing transcendental qualities, and our understanding of transcendental subject matter will be consequential to those transcendental qualities.
మనం చక్కగా ఈ చెప్పినటువంటి సూత్రాలను ఈ విధంగా ఆచరిస్తూ మనలో ఆధ్యాత్మ లక్షణాలను మనం క్రమేపీ పెంపొందించుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే తెలియకుండానే మనకి ఆధ్యాత్మ లక్షణాలు లోపల వచ్చేస్తాయి. తెలియకుండానంటే ప్రతిరోజు చూసుకుంటే తెలియదు. జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నానంటే అప్పుడు తెలిసిపోతుంది మనలో ఎన్ని ఆధ్యాత్మిక లక్షణాలు వచ్చాయని మార్పు తెలుస్తుంది. కానీ రోజు రోజుకి దైనందిన జీవితంలో మార్పు తెలియదు. మనకి తెలియకుండానే మళ్ళీ మార్పు వచ్చేస్తుంది, ఆధ్యాత్మిక లక్షణాలు మళ్ళీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక లక్షణాలు వస్తాయో అప్పుడు ఈ ఆధ్యాత్మికమైన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలని మనకి చక్కగా ఆధ్యాత్మికంగానే చక్కగా అర్థమవుతాయి.
We can very clearly perceive that when we go and see a devotee after several months, depending on how that devotee has been applying himself or herself to these principles, they will be either elevated, very advanced, or they will also be going down. If one is negligent in applying these principles, one can see that they have gone down. And when somebody is very careful to apply these principles, they are going up in their spiritual understanding. Because the process of hearing in the company of devotees with a desire to apply those teachings in our life is very powerful. And our heart changes by that process. Tadashma saram hridayam batedam na griyamana yadgriyamana harinamadhiye na vikriyeteta yada vikaro netre jalam gatra ruheshu harshaha. So our hearts are like steel frame now, and when we chant the holy name, nothing comes, no feelings come. Suddenly, if we are applying the spiritual process in the right way, we'll be able to chant with feelings. There'll be an attraction towards Krishna, that we ourselves are unable to immediately perceive, but someone else who is coming after some period of time, they can see that here is a person who is really getting more and more attracted to Krishna and moving forward so nicely.
మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సూత్రాలు ఈ విధంగా ఆచరణలో పెడతామో క్రమేపీ మనలో ఆధ్యాత్మిక లక్షణాలు అనేటువంటి మనం పెంపొందించుకోగలుగుతాం. దానివల్ల మనకి చక్కటి ఆధ్యాత్మిక దృష్టి అనేది ఏర్పడుతుంది. ఇది దైనందిన జీవితంలో మనం గుర్తించలేం కానీ మనము ఒక విధంగా గుర్తించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాము, భక్తుల్ని చూస్తున్నాము, కొద్ది నెలల తర్వాత మళ్ళీ ఇదే భక్తులను చూస్తే ఖచ్చితంగా తేడా కనపడుతుంది. ఒక 6-7 నెలల తర్వాత వచ్చి భక్తులను చూస్తాం అనుకోండి, ఖచ్చితంగా తేడా కనపడుతుంది. తేడా అంటే అది రెండు విధాలుగానే చెప్పొచ్చు. ఆధ్యాత్మిక సూత్రాలని సరిగా ఆచరించేవాడు లేకపోతే ఆచరించేటువంటి ఆమె గాని అతడు గాని ఆచరించేటప్పుడు వాళ్ళు సక్రమంగా ఈ ఆధ్యాత్మిక సూత్రాలు 6-7 నెలలు ఆచరిస్తే 6-7 నెలల తర్వాత భక్తుల్ని ఎంత ఉన్నతమైన చైతన్యంతో చూస్తారు. కొద్దిమంది నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు ఆధ్యాత్మిక సూత్రాలను సరిగా ఆచరించలేకపోతే 6-7 నెలల తర్వాత వాళ్ళ చైతన్యం మరింత దిగజారిపోయి ఉంటుంది. వాళ్ళు మరింత అభివృద్దిలోకి వెళ్లకుండా మరింత క్రింద పతనమైనట్లు కనపడతారు. తేడా ఖచ్చితంగా 6-7 నెలల తర్వాత చూస్తే మనకు అర్థమైపోతుంది. కానీ ఒక విషయం ఏంటంటే ఈ విధంగా భక్తుల మధ్య కూర్చొని చక్కగా వింటూ విన్న విషయాలను నా నిజ జీవితంలో నేను ఖచ్చితంగా ఆచరించలేనటువంటి సదుద్దేశంతో కనుక కూర్చుంటే ఆ పద్ధతి చాలా శక్తివంతమైనది. ఆ పద్ధతి ద్వారా మనలో ఖచ్చితంగా మార్పు అనేటువంటిది చాలా త్వరితగతిన వస్తుంది అనమాట. ఈ మార్పు అనేటువంటిది మనం గుర్తించలేకపోవచ్చు. నువ్వు ప్రస్తుతం నామం జపం చేస్తున్నావు, మన యొక్క హృదయం లోహ పలకం లాగుంది, దానివల్ల నామ జపం చేసిన ఏం ప్రతిస్పందన లేదు ఇక్కడ. కానీ ఇలా మనం సూచనలు ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా కూర్చొని ఆ ఉద్దేశంతో ఆచరించాలి అనే ఉద్దేశంతో కూర్చొని వింటూ ఉంటే ఒకరోజు నీకు తెలియకుండానే నీకు నామం పట్ల చాలా రుచి కలుగుతుంది, కృష్ణుడు పట్ల చాలా ఆకర్షణ కలుగుతుంది. అది నువ్వు గుర్తించలేకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం నేను చూసి వచ్చే సంవత్సరం మళ్ళీ నేను చూడడానికి ఎవరైనా భక్తులు వస్తే అతను చూస్తాడు, చూస్తే అరే ఇతను కృష్ణుడు వైపు చాలా ఆకర్షితుడు అవుతున్నాడే, ఇంత ముందు ఇలా లేడు, ఇప్పుడు చూడు చాలా ఆకర్షితులవుతున్నాడు ఇతను కృష్ణుడు పట్ల అని చెప్పి అతను గుర్తించగలుగుతాడు. ఆ విధంగా తెలియకుండానే మార్పు అనేది మనలో జరుగుతుంది.
సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ అలౌయింగ్ మీ టు షేర్ వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ ద వైష్ణవాస్ అండ్ మై స్పిరిచువల్ మాస్టర్. ఐఎమ్ స్టిల్ వెరీ ఇగ్నోరెంట్, దట్ ఈస్ మై ఓన్లీ లామెంటేషన్. బట్ బై అసోసియేటింగ్ విత్ వైష్ణవాస్ ఐ హోప్ టు వన్ డే ఎక్స్పీరియన్స్ ద ట్రూత్స్ ఆఫ్ దీస్ టీచింగ్స్ పర్సనలీ. I am grateful to Revati Raman Prabhu and all the Vaishnavas. Please forgive me for my offenses and continue to pray for me that I can advance in Krishna consciousness. Srila Prabhupada ki
jai. Prabhu cheptunnaru ee vidhanga nenu guru gari daggara Vaishnava daggara edaithe vinnano adi meeku cheppadaniki prayatninchanu, adi meeku upayogapadutundani cheppi nenu aashistunnanu. Adhe samayamlo nenu cheppinatuvanti తెలియక మీకు ఏదైనా నేను పొరపాట్లు చేసినట్టు కూడా నన్ను మన్నించి నేను కృష్ణ చేతులు అభివృద్ధి చెందాలని చెప్పి నన్ను దీవించండి. ముఖ్యంగా రేవతి రమణ ప్రభుకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణ స్మరణ ప్రభువుకి శీల ప్రభుపాదికి జయ గౌర్ ప్రభు.